క్రీస్తునందు ప్రేమ దేవుడలకు యేసుక్రీస్తు నామమున శుభములు. బైబిల్ ప్రబోధాలు కార్యక్రమం చూస్తున్నందుకు మీకు వందనాలు. పరిచయం గురించి ప్రార్థన చేయండి. అనేకులు దేవుని నమ్ములాగన దేవుని వాక్యం మీద బలపడలాగన మీరు ప్రార్థన చేయగలరని వేడుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం చూస్తున్నందుకు మీకు వందనాలు. ఈ కార్యక్రమం గురించి మీరు ఇతరులకు షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని మీరు షేర్ చేయగలరని, ఈ పరిచర్యలో ఒక భాగంగా ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు మాట్లాడుకునే అంశము మీకా గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏమిటి. వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది బుక్ ఆఫ్ మైకా, లేదా మీకా గ్రంథం యొక్క వర్తమానం ఏంటి అన్న అంశం మనం ఈ వాక్యభాగం ద్వారా చూద్దాం. వాక్యభాగంలోకి వెళ్లే ముందు ప్రార్థనతో ఆరంభించుకుందాం. మహోన్నతర సర్వాధికారి సర్వసృష్టికర్త, మీ పాదాలు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ పరిచయం అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించగలని ప్రార్థన చేస్తున్నాను. వినిచిన వారిని మీరు దీవించండి, వినబోచిన వారిని మీరు దీవించండి ప్రభా. అనేకులను మీరు రక్షించున్నా ప్రభా, అనేకులను ప్రభా మీ యందు నడిపించుకోగలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మమ్మల్ని మీ పరిచర్యలో వాడుకుంటున్నది మీకు వందనాలు నా ప్రభా. ఈ పరిచర్య ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందగలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరైనా అవసరతలు ఉంటే నా ప్రభా, వారి అవసరతలు యేసుక్రీస్తు నామమున ఆయన చిత్తానుసారముగా తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అనారోగ్య పరిస్థితులు ఉంటే నా ప్రభా, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఎవరైనా కష్టాల్లో ఉంటే ప్రభా, మీరు వారిని ఆదరించండి నా ప్రభా తండ్రి. మీరే మాకు ధైర్యము, మాకు శక్తి, మాకు నిరీక్షణ అయి ఉన్నారు నా ప్రభా. మీరే మమ్మల్ని ఆదుకునగలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి ఒకసారి ఈ పరిచర్యతో మీరు తోడుగా ఉండి మహిమ ఘనత ప్రభావం పొందగలని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మీకా గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది బుక్ ఆఫ్ మైకా? మీకా చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త. ఆయన గురించి ఎక్కువగా మనకు తెలియదు. కేవలం 2 సార్లు మాత్రమే ఆయన పేరు మనం చూస్తాం. 1 మీకా గ్రంథములో, 2 యిర్మీయా గ్రంథములో. సో మీకా, అదేవిధంగా యెషయా ప్రవక్తలు సుమారుగా ఒకే సమయంలో వారు పరిచర్య చేశారు. ప్రవక్తలు వారు ఎస్, కానీ వారికి ఒక పరిచర్య అనేది ఉంది. ఆ పరిచర్య ఏంటంటే దేవుని వర్తమానాన్ని ఈ దేశస్తులు తెలియచేయటం. యెషయా ఏం చేశాడంటే అనేకమైన రాజ్యాలకు ఆయన తీర్పునిచ్చాడు. అది కూడా యెహోవా దేవుని యొక్క తీర్పును ఆయన తెలియజేశాడు. మీకా ఏం చేస్తున్నాడు? అదే సమయంలో ఆయన ప్రవచనాలు ఇచ్చిన అదే సమయంలో యెషయా మీకా కలిసి పనిచేసినటువంటి సుమారు అదే సమయంలో వారు పరిచర్య చేసినా కానీ మీకా దృష్టి ఎవరిపై ఉందంటే షోమ్రోను, సమరియా అనేది ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణం, ఆ ప్రాంతం ప్రజల మీద. అదేవిధంగా ప్రాముఖ్యముగా యెరూషలేం పట్టణంపై, యూదులపై ఆయన దృష్టిని కేంద్రీకరించాడు. సో మీకా పరిచర్య మరి ఉత్తర ప్రాంతంలో లేదు, ఇస్రాయేల్ ప్రాంతంలో కాదు, కానీ దక్షిణ ప్రాంతంలో యూదా ప్రాంతంపై ఆయన పరిచర్య చేయటం జరిగింది. సో మనం ఇక్కడ ఏం చూస్తామంటే మీకా 1:1 దేవుని లేఖనాలు 3 రాజుల గురించి తెలియజేస్తూ ఉన్నాయి. యోతాము ఆహాజు హిజ్కియా అని యూదా రాజుల దినముల్లో షోమ్రోనును గూర్చియు, సమరియా షోమ్రోనును గూర్చియు, యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా ఆ మోరప్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. సో 3 రాజుల గురించి మనం నేర్చుకుంటాం. యోతాము ఆహాజు హిజ్కియా వారి పాలనలో మీకా ప్రవచనాలు చేశాడు లేదా పరిచర్య చేశాడు. సో మీకా గురించి మనకు ఎక్కువగా లేఖనాలు తెలియజేయలేదు, కానీ 2 సార్లు ఆయన పేరు గురించి మనం చూస్తాం. మొదటిది యిర్మీయా గ్రంథము 26:18-19. అదేవిధంగా మీకా 1:1 ఆయన గురించి మనం నేర్చుకుంటాం. ఈ యిర్మీయా 26 చూసే ముందు 3 మీకా గ్రంథం 3:8 ఒకసారి చూద్దాం. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇస్రాయేలులకు తమ పాపమును కనపరుచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడివాడై ఉన్నాను. ఎవరు? మీకా. మీకా చేసే పరిచర్య ఎవరికి? యూదులకు, యూదా ప్రాంతంలో. సమరియా గురించి ఆయన మాట్లాడతారు, కానీ చాలా తక్కువ. ఆయన ప్రాముఖ్యమైనటువంటి పరిచర్య ఎక్కడంటే యూదా ప్రాంతము, ప్రాముఖ్యంగా యెరూషలేం పట్టణం యందు. సో నేనైతే యాకోబు సంతతికి తమ దోషాన్ని తెలియజేయడానికి వస్తున్నాను, అదేవిధంగా ఇస్రాయేలు సంతతి వారికి తమ పాపాన్ని తెలియజేయడానికి వస్తూ ఉన్నాను. కనపరుచుటకు, ఐ వుడ్ రివీల్ దేర్ సిన్ టు దెమ్, కనపరుచుటకు వస్తున్నాను. యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడి ఉన్నాను. సో యెహోవా దేవుడే మీకాను తన వర్తమానాన్ని తెలియజేయడానికి వాడుకుంటూ ఉన్నాడు. 3 రాజుల పాలన కింద ఆయన జీవించాడు. సో ఎక్కువ వయసు గలవాడు మీకా. మనం యిర్మీయా గ్రంథంలో మీకా గురించి ఏం నేర్చుకుంటాం? యిర్మీయా ప్రవచనాలు చేసే సమయంలో, యిర్మీయా గ్రంథం గురించి మనకు తెలుసు, యిర్మీయా ప్రవచనాలు చేసే సమయంలో ఆయన చాలామంది నుంచి కొన్ని ఎదురు దెబ్బలు తింటాడు. ఆయన చాలామంది ద్వేషిస్తారు, ఆయన చంపమని కూడా ప్రకటనలు చేస్తారు, యిర్మీయాను చాలా అసహించుకుంటారు. యిర్మీయా ఇచ్చినటువంటి వర్తమానము ఈ యూదులకు ముందుగానే తెలుసు, వారికి ముందుగానే తెలుసు. యిర్మీయా అక్కడ వారికి గుర్తు చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. 26వ అధ్యాయంలో వారేమంటారు, యిర్మీయా పలానా ప్రవచనాలు చేస్తూ ఉంటే ఇదిగో యూదా నీపై దేవుని తీర్పు రానై ఉన్నది అని ప్రవచనాలు చేస్తూ ఉంటే వాళ్ళే ఉంటారు పెద్దలంటే, ఆగా ఒక్క నిమిషం, మీకా ఈ విధంగా మాకు ఎప్పుడో చెప్పాడు. వారి మాటలు చూడండి, 26:18-19 యూదా రాజైన హిజ్కియా దినముల్లో మొరెప్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. హిజ్కియా దినముల్లో మీకా ప్రవచించుండెను. అతడు యూదా జనందరితో ఇట్లు ప్రకటించుచు వచ్చెను. ఏమని, సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, చేను దున్నబడినట్లు మిమ్మను బట్టి సియోను దున్నబడును. దాని అర్థం ఏంటి, చేనుడు ఏ విధంగా దున్నుతారు, సియోను కూడా ఆ విధంగా పాడైపోతుంది, ఆ విధంగా దున్నబడుతుంది. ఎవరి ద్వారా, శత్రువుల ద్వారా. యెరూషలేము రాళ్ల కుప్పగును, మందిరమున్న పర్వతం అరణ్యంలోని ఉన్నత స్థలం వలె అగును. అట్లు పలికినందున యూదా రాజైన హిజ్కియా అయినను యూదా జనులందరిలో మరి ఎవడైనను అతన్ని చంపిరా. వీరందరేమో ఇక్కడ యిర్మీయాను చంపుదాం అనుకుంటున్నారు. యెహోవా వారి చేసినదని తాను చెప్పిన కీడును చేయక సంతాపడినట్లు రాజు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనను కదా. మీరేం చేస్తున్నారు, నన్ను బాధ పెట్టాలి, నేను హింసించాలి, నేను చంపాలని ప్లాన్లు వేస్తున్నారు. కానీ అక్కడ ఏం జరిగింది, మనం ఈ కార్యము చేసిన ఎడల మన మీదకి గొప్ప కీడు తెచ్చుకుందామని చెప్పిరి. ఈ ప్రజలకు వారు చేసే తప్పులు ముందుగానే తెలుసు, మీకా ప్రవక్త ద్వారా వారికి ముందుగానే తెలియజేయబడింది. అయినా కానీ వారు మారు మనసు కలిగి ఉన్నారా, లేదు. ఈ యిర్మీయా 26వ అధ్యాయంలో 18-19 మనకు అర్థం కావాలంటే 12-13 మనం తెలుసుకోవాలి. అప్పుడు యిర్మీయా అధిపతులందరితోనూ జనులతోనూ ఈ మాట చెప్పెను, ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నింటినీ ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపి ఉన్నాడు. కాబట్టి యెహోవా మీకు చేసేదని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడని యెహోవా మాట వినుడి. అది యిర్మీయా చెప్పింది. మీ మార్గాలను మీరు చేసేవి మంచి కార్యాలు కావు, మీ క్రియలు మంచివి కావు, మీ ఆలోచన మంచిది కాదు, అవి మానివేసి యెహోవా మాట వినుడి అని చెప్పేసి యిర్మీయా మొత్తుకుంటున్న సమయంలో వారేమన్నారు, ఆగాగు నాయన, మీకా మాకు ఆల్రెడీ చెప్పాడు ఎట్లాంటివన్నీ, మాకు ముందుగానే తెలుసు, యెహోవా దేవుని వాక్యాన్ని లోబడి జీవించమని, వాక్కు లోబడి జీవించమని మీకా మాకు ముందుగానే చెప్పాడు, మాకు శ్రమ రానే ఉంది, యెరూషలేము దున్నబడుతుంది శత్రువుల ద్వారా, మాకు తెలుసు ఏం జరగనుందో. అయినా కానీ ఇక్కడ చూడండి, వారు మనసు ఏమన్నా మార్చుకున్నారా, మీకా ప్రవచించినా కానీ వారికి రానున్న కాలంలో ఏం జరగనుందో తెలియజేసినా కానీ వారు మనసు మార్చుకునలేదు. వారి కార్యాల నుంచి, వారి క్రియల నుంచి, వారి మార్గాల నుంచి వారిని తప్పుకొని మంచి కార్యాలు చేస్తున్నారా, లేదు. మనం ఆమోస్ గ్రంథంలో చూసాం, ఉత్తర ప్రాంతం ఉన్నవారు కూడా చాలా మూర్ఖంగా జీవించారు. మూర్ఖంగా జీవిస్తున్న అర్థమేంటి, వారికి ఉన్నా కానీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ధనము కూడా ఎక్కువ ఉంది, అయినా కానీ వారు ఏం చేశారు, ఇంకా కావాలి ఇంకా కావాలి. ఆమోస్ అంటాడు కదా, షుమ్రోను ఆవులారా, అక్కడ ఆడవారిని గుర్తిస్తూ వారికి ఉన్నది సరిపోక భర్తలను పంపిస్తారు, యజమానులు పంపిస్తారు, మాకు ఇంకా కావాలి తీసుకురండి. వారేం చేస్తారు, పేదవారిపై పడి వారి దగ్గర ఉన్నదంతా తీసుకొని వారి భార్యలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో పేదవారిపై పడి లాక్కొని జీవించే స్వభావం, ఆ విధంగా జీవించారు వారు ఉత్తర ప్రాంతంలో ఉండే ఇస్రాయేలీలు. యూదులు ఇక్కడ కూడా, యూదా ప్రాంతంలో ఉన్నటువంటి యూదులు, యెరూషలేం ప్రాంతంలో ఉన్నటువంటి యూదులు ఏం చేస్తున్నారు, అదే పని చేస్తున్నారు. అక్కడేమో ఉత్తర ప్రాంతానికి జరుగుతుంది, ఇక్కడ మీకా గ్రంథంలో ఏం నేర్చుకున్నామంటే ఈ దక్షిణ ప్రాంతంలో కూడా అటువంటి కార్యాలు, అటువంటి పాపమే జరుగుతున్నది. యెహోవా దేవుడు ఏమి సెలవిచ్చాడు, పేదవారిపై మీరు కనికరించండి, పేదవారిపై కనికరించండి, వారికి కావాల్సింది మీరు ఇవ్వండి, సహాయపడండి, విధవరాండ్రులు మీరు బాధ పెట్టద్దు, సహాయపడని చెప్పేసి పేదవారిపై ఆయన మనసు ఏంటో ఈ పంచగ్రంథాల్లోనే దేవుడు వారికి తెలియజేయడం జరిగింది. అయినా కానీ వారిలో మారు మనసు ఏముందా, స్వార్థం, స్వార్థంతో జీవిస్తూ ఉన్నారు. ఇదిగో మీ ప్రవర్తన మానుకొని దేవుని మాటకు విధేయులై ఉంటే దేవుడు తీసుకురానున్న కీడును మీకు రానియక ఆయన మనసు మార్చుకుందినేమో. అది మీ చేతుల్లో ఉంది యూదులారా, మీ చేతుల్లో ఉంది యెరూషలేము పట్టణస్థులారా. మీరు మీ మార్గాలను మానివేసి 180 degrees మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి, ఆయన కీడు రానివ్వడు. కానీ ఈ కీడును ఎవరు రాణించుకున్నారు, వారిపై యూదులే. మీకా గ్రంథంలో కూడా అషూరు సామ్రాజ్యం గురించి చాలా మాట్లాడతాడు ఆయన. అషూరు సామ్రాజ్యం గురించి ఎందుకంటే ఆయన ప్రత్యేకంగా చూశాడు కాబట్టి. ఆహాజు మరియు ఈ హిజ్కియా రాజు కాలంలో అషూరు సామ్రాజ్యం చాలా గొప్పగా తయారైపోయింది, అప్పుడు చాలా బలంగా తయారైపోయింది. ఆ సమయంలో ఆయన ఇవన్నీ చూశాడు కాబట్టి వీరికి ఆ వర్తమానం తెలియజేస్తున్నాడు. శ్రమ రానై ఉంది, కీడు రానై ఉంది, మీరు మేల్కొనాలి, మీ మార్గాలను మీరు త్రిప్పుకోవాలి, చెడ్డ మార్గము కాక సరైన మార్గంలో మీరు నడుచుకోవాలని చెప్పేసి అని తెలియజేస్తున్నాడు. కానీ వారు మాట వినలేదు, మీకా మాట వినలేదు, ఇక్కడ ఇర్మియా మాట కూడా వినలేదు. సో వారు వారి జీవిత విధానాన్ని మేము వదులుకోమన్నట్లుగానే జీవిస్తూ ఉన్నారు. సో ఈ గ్రంథంలో సమస్య ఏంటి? ప్రతి గ్రంథంలో ఏదో ఒక సమస్య లేదా కొన్ని సమస్యలను దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. ఆ సమస్యలకు పరిష్కారం కూడా దేవుడు ఇస్తూ ఉంటాడు. కొన్ని పరిష్కారాలు అప్పటికప్పుడే జరుగుతూ ఉంటాయి. దేర్ ఇస్ అ సొల్యూషన్ ఫర్ సమ్ ప్రాబ్లమ్స్, ఇమీడియట్ సొల్యూషన్స్. కొన్ని సమస్యలకు పరిష్కారం అనేది రానున్న రోజుల్లో జరుగుతూ ఉంది. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ బట్ ఇన్ ఫ్యూచర్. సో ఈ గ్రంథంలో సమస్య ఏంటి? 2:1 చూడండి. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించు దుష్కార్యములు చేయవారికి శ్రమ. ఎవరికి శ్రమ? మంచం మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు ఎవడికి ఏమన్యాయం చేద్దామా, ఎవడి ప్రక్కలో పుడుద్దామా, ఎవడిని మోసం చేద్దామా, ఎవడిని హింసిద్దామా అన్న ఆలోచనలు యోచించుచు మోసపు క్రియలు యోచించు దుష్కార్యములు చేయవారికి శ్రమ. మీలాంటి వారికి శ్రమ. అలాగు చేయట వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. వారిలో ఇప్పుడు గవర్నమెంట్కి ఏముంటుంది, వారి చేతిలో పవర్ అంతా ఉండదు, శక్తి అంతా ఉంటుంది. సో దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్, రైట్? పదవిలో ఉన్న వారికి శక్తి ఉంటుంది కాబట్టి ఏమైనా చేయొచ్చు. ఇక్కడ కూడా అంతే, వారికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. సో మీకా ప్రవచనం ఇచ్చే సమయంలో యూదా ప్రాంతం ఏ విధంగా ఉంది? సమాధానంతో ఉంది, శాంతితో ఉంది. వారికి ఇంకా కూడా శత్రువులు వారిపై ఏం రాలేదు. ఈ అషూరు సామ్రాజ్యం వారు వచ్చి వారిని నాశనం చేయలేదు, వస్తారు ఇక ముందు. ఆ మీక ప్రవచనం ఇచ్చిన సమయంలో ఏం జరుగుతుందంటే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, వారికి కావాల్సిందంతా ఉంది. అనేకులు ఉన్నవారు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు, ప్రభుత్వ స్థానాల్లో ఉన్నారు, కాబట్టి వారి చేతుల్లో శక్తి ఉంది. అందుచేత వారు ఏమన్నా చేయొచ్చు, పేదవారిని ఏ విధంగా అయినా సర్వనాశం చేయొచ్చు. సో చేస్తున్నారు. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు ఆలోచించు దుష్కార్యములు చేయవారికి శ్రమ. ఈ పేదవారిని కష్టపెట్టే వారికి శ్రమ వస్తుంది. సో మీక ఉత్తర ప్రాంతం నుండి ఇస్రాయేల్కు దేవుని హెచ్చరికనిచ్చాడు, సమరియ ప్రాంతానికి. కానీ ప్రాముఖ్యంగా ఆయన దృష్టి ఎవరి మీద ఉందంటే యూదా ప్రాంతంపై ఉన్నది. యూదా ప్రాంతానికి ఏమని తెలియజేస్తున్నాడు మీక, యూదా నీ సహోదరుడు ఇస్రాయేల్ యొక్క పరిస్థితి నీకు తెలుసు, అటువంటి పరిస్థితి మీరు తెచ్చుకొని వద్దు. వారి వలె అక్రమాలకు పాల్పడొద్దు, వారి వలె అన్యాయం చేయవద్దు, భేదవారిని బాధ పెట్టొద్దు, వారిని శ్రమ పెట్టొద్దు, వారి యొద్ధ నుంచి మీరు లాక్కునొద్దు. ఎంతకాలం హింసిస్తూ ఉంటారు మీరు? ఇస్రాయేలీలు ఏ విధంగా అయితే చేశారో మీరు కూడా అదే విధంగా చేస్తున్నారు, దేవుని తీర్పుకు గురై ఉన్నారు. మరి ఏ విధంగా అయితే ఆమోసు మనకు తెలియజేశాడు, హోషియా ప్రవక్త మనకు తెలియజేశాడు, ఈయన కూడా యూదా ప్రజలకు తెలియజేస్తున్నాడు, మీరు చేసే కార్యాలు తప్పు, మీ ప్రవర్తన మీరు మార్చుకోండి, పాపపు మార్గం నుంచి తొలగిపోండి, ఆ పాపంలో మీరు పాల్గొనొద్దు, దేవుని బిడ్డలను మీరు హింసిస్తూ ఉన్నారు. ఇస్రాయేలు యెరూషలేం ప్రాంతం ప్రాముఖ్యంగా దేవుని ప్రాంతం, అది దేవుని పట్టణం. ఆయన ప్రజలను మీలో మీరే హింసిస్తూ ఉన్నారు, ఉన్నవారు లేని వారిని చాలా కష్టపెడుతున్నారు. మీ సహోదరులాగా ఏ విధంగా వారు కీడు వచ్చిందో మీకు కూడా అదే కీడు వస్తుంది. కానీ మీరు మారు మనసు పొందినట్లయితే దేవుడే ఆ కీడుని మీ ఇద్దరు రానివ్వడు, కాబట్టి మీరు మారు మనసు పొందండి అని చెప్పేసి మీక తన ప్రజలను బతిమలాడుకుని ఉన్నాడు. ఆ మీక పరిచయ సమయంలో ఏం జరుగుతూ ఉందంటే అషూరు సామ్రాజ్యం వారు ఉంచుకొస్తున్నారు, చాలా తక్కువ స్పీడ్తో వస్తూ ఉన్నారు, కానీ వస్తున్నారు. వారు వచ్చి ఏం చేశారంటే ఇస్రాయేల్ ప్రాంతాన్ని, ఒక పట్టణాన్ని, ప్రాముఖ్యమైన పట్టణాన్ని నాశనం చేశారు. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఇదే అషూరు సామ్రాజ్యం యూదాపై రానై ఉంది. ఈ అషూరు సామ్రాజ్యము యూదాపై రానివ్వకుండా దేవుడు చేయొచ్చు, కానీ వీరి ప్రవర్తనపై కూడా ఆధారపడి ఉంది. వీరు మారు మనసు పొందితే వారికి ఆ తీర్పు రాదు. అషూరు సామ్రాజ్యాన్ని గొప్ప సామ్రాజ్యము, గొప్ప రాజ్యముగా చేసింది ఎవరు? దేవుడే. సో ఆ అషూరు రాజ్యము, ఇస్రాయేలు వారు పాపం చేస్తున్నారు కాబట్టి ఆ రాజ్యాన్ని ఇస్రాయేలుకు పాఠం చెప్పడానికి దేవుడు తీసుకువచ్చాడు, చెరలోకి తీసుకుని పోయబడ్డారు. ఆ తర్వాత ఇదే అషూరు రాజ్యము యూదా ప్రాంతానికి రానై ఉంది. సో మీకా చెప్తున్నాడు, నేను చూశాను, ఎందుకంటే మీకా ఆ అషూరు వారు చేసిన కార్యాలు చూశాడు కాబట్టి అటువంటి పరిస్థితి మీకు పట్టకూడదని మీకు తెలియజేస్తా ఉన్నానని చెప్పేసి మీక ప్రవచనం ఇస్తా ఉన్నాడు. 3:12 చూడండి. కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మను బట్టి సియోను దున్నబడును, మీరు చేసే కార్యాలు బట్టి, గొప్ప కార్యాలు కాదు పాపపు కార్యాలు బట్టి సియోను దున్నపడును, యెరూషలేము రాళ్ల కుప్పగును, మందిరమునున్న పర్వతము అరణ్యములోనికి ఉన్నత స్థలము వలె అగును, యూదాకు కూడా దేవుని తీర్పు రానయ్యింది. చూడండి ఆ మాటల్లో, కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును. దాని అర్థమేంటి? మీరు మారు మనసు పొందరు, దేవుని వాక్కు విధేయులై జీవించరు, మీ ప్రవర్తన మీరు మార్చుకున్నారు కాబట్టి. ఖచ్చితమైనటువంటి స్టేట్మెంట్ అక్కడ, ఆ వాగ్దానం మనం చూస్తాం. మిమ్మును బట్టి సియోను దున్నబడును, ఆపద వస్తుంది వారికి. ఎవరితో ఆపద అంటే, అషూరు రాజు అనేటువంటి సెన్హెరీబు, సెనచెరెబ్ అర్షన్హెరెబ్ అనే రాజు ఈ లాకీషు అనే ప్రాంతాన్ని ఎప్పుడో నాశనం చేశాడు. లాకీష్ అనేది ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణము. మీకా 1:13, లాకీష్ నివాసులారా, రథములకు యుద్ధపు గుర్రములు కట్టుడి, ఇస్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎందు కనబడినవి. ఇస్రాయేలీలు వారు చేసిన తిరుగుబాటు కార్యములు నీ ఎందు కనబడినవి? అది సియోను కుమార్తె పాపమునకు, గమనించండి, ప్రథమ కారణముగా ఉండును. వారు నాశనం చేయబడ్డారు. అదే పరిస్థితిలో సియోను కూడా నడుస్తూ ఉంది, అదే బాటలో వెళ్తూ ఉంది. సో మీక ఈ అషూరు రాజ్యం ద్వారా వచ్చే ఆపదను ముందుగానే గ్రహించి వీరికి తెలియజేస్తున్నాడు. ఇదిగో ఇస్రాయేల్కు ఏ విధంగా ఆపద వచ్చిందో మీకు కూడా అదే విధంగా ఆపద వస్తుంది. కాబట్టి మీక చెప్పినట్లుగానే సెన్హెరెబ్ ఏం చేశాడంటే, ఆ సెన్హెరెబ్ రాజు, అషూరు రాజును సెన్హెరెబ్ వచ్చి యెరూషలేమును చుట్టుముట్టాడు. మీక మాటను వారు విన్నారా వినలేదు? దేవుని మాటను వారు విన్నారా వినలేదు? ఇప్పుడు ఏం జరిగింది? అషూరు వచ్చి కాపు కాస్తుంది, ఈ యెరూషలేము ప్రాంతాన్ని ఏ విధంగా నాశనం చేయాలి. అయితే సెన్హెరెబు వచ్చి యెరూషలేము ప్రాంతం చుట్టూ కాపు కాసినట్లుగా తెలిసిన తర్వాత హెజ్కియా రాజుకు ఆవేశంగా వర్తమానం వస్తుంది. హెజ్కియా రాజు ఏం చేస్తాడంటే, యెహోవా దేవుని వేడుకుంటాడు. ఆయన చేసిన మంచి కార్యం అది, దేవుని వైపు తిరిగాడు ఆయన. ఒక రాజు తిరిగి ప్రార్థన చేయగా యెహోవా దేవుడు ఏం చేశాడు చూడండి, 2 Kings 19:34. ఆ రాత్రియే యెహోవా దూత, యెహోవా దూత, నాకు చాలా ఇష్టమైనటువంటి పదాలు, యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటల నుంచి వచ్చి 185,000 మందిని హతము చేశాను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృతకలేబరములై ఉండరి. ఎవరు ఈ యెహోవా దూత అన్నది ప్రశ్న. యెహోవా దూత వెళ్ళి వీరందరినీ నాశనం చేసింది, 185,000 మంది సైన్యాన్ని. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు యెహోవా దూత. సో దాని గురించి మనం ప్రత్యేకంగా తర్వాత నేర్చుకోవచ్చు, కానీ యెహోవా దూత అనేది యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండలో వెళ్ళి 185,000 మందిని నాశనం చేయడం మనం చూస్తాం. సో హిజ్కియా రాజు ప్రార్థించాడు అని యెహోవా దేవుడు యెరూషలేమును కాపాడాడా? రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. హిజ్కియా ప్రార్థనను ఆబ్వియస్లీ యెహోవా దేవుడు ఆలకించాడు, కానీ యెహోవా దేవుని యొక్క ప్రణాళికలో మరి ఒకటి ఉంది, గమనించండి. హిజ్కియా ప్రార్థన ఒక భాగం మాత్రమే. 2 Kings 19:33 యెహోవా దేవుడు ఏమి సెలవిస్తున్నాడు? నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించదును. అషూరు రాజుకు ఎటువంటి శక్తి లేదు. నా రాజ్యముపై, నా రాష్ట్రముపై, నా పట్టణంపై ఈ అషూరు రాజునకు ఎటువంటి శక్తి లేదు. ఇది యెహోవా పట్టణము. అషూరు రాజు ఎవడు? అషూరు రాజు అహంకారంతో మాట్లాడాడు. నువ్వెంత హిజ్కియా, నువ్వెంత యూదా, నా కాలు కింద పడేసి తొక్కుతానట్టుగా మాట్లాడాడు అషూరు రాజు. నాశనమైపోయాడు. అషూరు రాజు తిరిగి అషూరు ప్రాంతం వెళ్ళిపోయిన తర్వాత తన కుమారులు ఆయన చంపుతారు. సో ఆయన చాప్టర్ అక్కడితో డన్. కానీ దేవుడు తన పట్టణాన్ని కాపాడుకున్నాడు. దేని గురించి? హిజ్కియా ప్రార్థన ఆలకించాడు, ఎస్, దట్ అదొక భాగం. కానీ ప్రాముఖ్యమైన చూడండి, 2 Kings 19:33, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణంను కాపాడి రక్షించాను. ఎందుకంటే యెరూషలేము ప్రాంతం నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి మనిషి రానై ఉన్నాడు. ఎవరాయన? యేసుక్రీస్తు ప్రభు. దావీదు వంశం నుంచి యేసుక్రీస్తు ప్రభు రానై ఉన్నాడు. యెరూషలేము చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణం, అది దేవుని పట్టణం. ఆయన పట్టణాన్ని మరి ఎవరైనా ముట్టుకొనిస్తాడా? కుదరదు. గొప్ప రాజు అనేటువంటి అషూరు, అషూరు సామ్రాజ్యం వల్లనే కాలేకపోయింది, దేవుడే తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీకాకు యషూరుతో ఉన్నటువంటి ఆపద గురించి ముందే తెలుసు, కాబట్టి వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ అషూరు రాజ్యం వారి యొక్క బాణములు వారి కత్తుల నుంచి మీరు తప్పించుకోలేము, కానీ దేవుని శాపం నుంచి కాదు, దేవుని శ్రమ నుంచి మీరు తప్పించుకోలేరు. మీరు ఆ పాపము మార్గం నుంచి బయటికి రాకపోతే దేవుని శిక్షకు మీరు తప్పకుండా గురవుతారని చెప్పేసి ఆయన వారికి తెలియజేస్తూ ఉన్నాడు. అషూరు ఏమి, మీకా బబులోను సామ్రాజ్యం గురించి కూడా మాట్లాడతాడు, బబులోను రాజ్యముల గురించి కూడా మాట్లాడతాయని ఆయన. యూదా దేశస్థులను ఒకనొక నాడు బబులోను సామ్రాజ్యం వచ్చి, అది కూడా ఎవరు నెబుకద్నెజర్ రాజుగా ఉన్నప్పుడు బబులోను సామ్రాజ్యం వచ్చి యెరూషలేం ప్రాంతాన్ని నాశనం చేసి వీరందరినీ తీసుకువెళ్ళిపోతాడు. ఆ బబులోను యొక్క ఆపదను గురించి కూడా మీకా ముందుగానే తెలియజేస్తాడు. ఎందుకు? వీరు మారు మనసు పొందరు, మీరు దేవుని వాక్యానికి లోబడి జీవించరు. దేవుడు వాక్ కంటే మీకు చులకనగా ఉంది. అప్పుడేంటి, ఇప్పుడు కూడా దేవుని వాక్ కంటే చాలా క్రైస్తవులకు చులకనగా ఉంది, రైట్? దేవుని మాట, ఆయన ఆజ్ఞ అంటే సమయం ఏమన్నప్పుడు విందాంలే, ఇప్పుడేం టైం లేదు నాకు అనుకునే జనాభా అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఈ వాక్య భాగాలు అన్నిల గురించి మాట్లాడుతుంది, లేదు యూదులు దేవుని బిడ్డల గురించి మాట్లాడుతుంది. వారే అహంకారంతో జీవించారు, దేవుని వాక్యానికి లోబడలేదు. ఈరోజు క్రైస్తవులు కూడా దేవుని వాక్కు చాలా తక్కువ సమయాన్ని ఇస్తూ ఉన్నారు, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నారా? చాలా కష్టమైపోతుంది చాలామంది క్రైస్తవులకు ఆయన ఆజ్ఞలు పాటించడం అంటే. ఆ రోజుల్లో మీకా ఏం తెలియజేస్తూ ఉన్నాడు వారికి? దేవుని యందు విధేయత కలిగి జీవించండి, దేవుని మార్గంలో నడవండి, మీ మార్గాలను వదిలివేయండి. ఇప్పుడు దేవుని వాక్యం మనకి ఏం తెలియజేస్తూ ఉంది? సేమ్ థింగ్, మైకా నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? దేవుని మార్గం మీద మనం నడుచుకోవాలి, దేవునికి విధేయత కలిగి మనం జీవించాలి. చూడండి, మీకా 6:8 దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషుడా ఏది ఉత్తమమో నీకు ముందుగానే తెలియజేయబడింది. అది ఇప్పుడేదో క్రొత్తగా తెలియజేయబడేది కాదు, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, ఆల్రెడీ అయిపోయింది. న్యాయముగా నడుచుకున్నట్టు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదియే కదా యెహోవా నేను అడుగుచున్నది. అందుకంటే ఇంకేమని అడుగుతున్నాడు? ఆయన బలులు అడగట్లేదు, నాకు ఫలానా ఫలానా బలి నర్పించండి, నాకు అవి తీసుకురండి, ఇవి తీసుకురండి, మీరు నన్ను సాటిస్ఫై చేయండి అని చెప్పేసి దేవుడు అడుగుతున్నాడు. ఆయన అడిగేది ఏమిటి? న్యాయముగా నడుచుకున్నట్టు, కనికరమును ప్రేమిస్తూ, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడిగేది. ఆ మాత్రము కూడా వారు చేయలేకపోయారు, ఆ మాత్రము కూడా మనం చేయలేకపోతున్నాం. దట్ ఈస్ ది ప్రాబ్లం. సో ఈ అషూరు సామ్రాజ్యం వారేమి, బబులోను సామ్రాజ్యం వారేమి, యూదులను వారు హింసిస్తారు. బబులోను సామ్రాజ్యం వచ్చి యూదా ప్రజలను చెరలోని తీసుకుపోతారు. సో దే విల్ బి గోన్ ఇన్ టు ఎగ్జైల్. కానీ మీరు మనసు మార్చుకుంటే దేవుడు ఆ తీర్పు రానివ్వకుండా ఆపుతాడేమో అని చెప్పేసి కూడా మీకా వారికి తెలియజేస్తాడు. కానీ వారు మనసు మార్చుకున్నారా? మార్చుకోలేదు. యెహోవా దేవుడు ఆపదను రానివ్వకుండా ఆపాడా? ఆపలేదు, కాపాడలేదు ఆయన. ఎందుకు? వారు మనసు మార్చుకోలేదు కాబట్టి. సో యెరూషలేము ప్రాంతం వారు చేసిన పాపం ఏంటి మనం క్లుప్తంగా నేర్చుకున్నాం. వారు భేదవారిని కష్టపెడుతున్నారు, కానీ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏమిటంటే విగ్రహారాధన, విగ్రహాలను మీరు ఆరాధించవద్దని చెప్పేసి దేవుడు ఎప్పుడు వారికి తెలియజేశాడు. కానీ వీరు ఏం చేస్తున్నారంటే విగ్రహాలను ఆరాధిస్తున్నారు. 6:16 చూడండి, ఏలేనగా మీరు ఒమ్రీ నియమించిన కట్టడలను ఆచరించి, ఒమ్రీ ఒక రాజు, ఆహబు ఒక రాజు, ఇంటి వారిని చేసిన క్రియలన్నింటినీ అనుసరించి వారై యోచనలు బట్టి నడుచున్నారు గనుక, నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మల్ని భీతి పుట్టించు జనులుగాను, పట్టణ నివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోచున్నాను. మీరు విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్నారు, ఆ విగ్రహాలను ఆరాధించవద్దని చెప్పాను. విగ్రహాలు ఏం చేస్తాయి? మాట్లాడతాయి, వింటాయా, చూస్తాయి, ఏమీ చెయ్యవు. వాటి వల్ల ఒక ఉపయోగం లేదు. కానీ వీరేం చేస్తున్నారు? ఆ విగ్రహారాధనలో పాల్గొంటూ ఉన్నారు. వారే మా దేవుళ్ళు అన్నట్టుగా వారు చేస్తూ ఉన్నారు. 2వది, అన్యాయం చేయవారిపై దేవుని తీర్పు. హోషియా ప్రవక్త, ఆమోసు ప్రవక్త ఇశ్రాయేలుకు వారి సమస్యను తెలియజేసినట్లుగా ఇక్కడ కూడా మనం ఒక సమస్యను చూస్తాం. మీకా 2:2-3, వారు భూములను ఆశించి పట్టుకుందరు. ఆ ప్రజలు భూములను ఆశించి పట్టుకుందరు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందరు. ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటి వారిని, వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమించరు. అది వారు చేసినటువంటి కార్యం, తప్పుడు కార్యాలు. కాబట్టి యెహోవా దేవుని తీర్పు ఏ విధంగా ఉంటుంది? 3వ వచనం, కాబట్టి యెహోవా సెలవిచ్చిన ఏమనగా, గొప్ప అపాయ కాలము వచ్చున్నది, దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకుని లేకుండా గర్వముగా నడవలేకున్నంతగా ఆ వంశములకు కీడు చేయ నిర్దేశించున్నాను. ఒక శ్రమ వస్తుంది, మీరు చేస్తున్న కార్యాలను బట్టి మీరే మీ శ్రమను కొనుక్కుంటున్నారు. ఇట్ ఈస్ కమింగ్ అండ్ యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. 3వది, న్యాయకులపై తీర్పు. 3:1, నేను ఇలాగూ ప్రకటించి తిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇస్రాయేలుల అధిపతులారా, ఆలకించుడి, న్యాయము ఎరిగియుండుట మీ ధర్మమే కదా. న్యాయము ఎరిగియుండుట మీ ధర్మమే కదా. సో ఈ న్యాయకులు న్యాయ విధంగా జీవిస్తున్నారా? న్యాయాన్ని చేస్తున్నారా? ఆయనను మేలున సహించుకొని కీడు చేయని ఇష్టపడుదురు. నా జనుల చర్మమును ఊడదీసి వారి ఎముకల మీద మాంసమును చీల్చుచుందురు. అంత భయంకరంగా ఉన్నారు న్యాయకులు. అప్పుడు ద లీడర్స్ ఆర్ కరప్టెడ్. ఈ రోజుల్లో లీడర్స్ కరప్టెడ్ లేరా? ఉన్నారు ఆబ్వియస్లీ. సో దే విల్ ఫేస్ జడ్జ్మెంట్. నాలుగవది తప్పుడు ప్రవక్తలపై తీర్పు. ఆహారం నములుచు సమాధానమును ప్రకటించు వారును, ఒకడు తమ నోట ఆహారము పెట్టినలా అతని మీద యుద్ధము ప్రకటించిన వారై నా జనులను పొరపెట్టు ప్రవక్తలు గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును, సోది చెప్పకుండా మీకు చీకటి కలుగును, ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనపడకుండా అస్తమించును, పగలి చీకటి పడును. సో వారికి కూడా ఒక తీర్పు రానై ఉంది. 3:11 నుంచి 12 చూడండి. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చెదరు, వారి యాజకులు కూలికి బోధించరు. డబ్బులు ఇస్తేనే బోధ, లేకపోతే బోధ లేదు. డబ్బులు ఇస్తేనే ప్రార్థన, లేకపోతే ప్రార్థన లేదు. అటువంటి వారికి కూడా దేవుని తీర్పు ఉంది. బికాజ్ అది సేవే కాదు. డబ్బును ఆశించి పరిచయలో రావటం అనేది సేవ కాదు, దేవుని నడిపింపు కాదు అది. కానీ ఈ రోజుల్లో అప్పుడు చూసినట్లుగానే డబ్బును ఆశించి ప్రార్థించేవారు, డబ్బును ఆశించి బోధ చేసేవారు. తర్వాత చూడండి, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పేదరు. ఆ తర్వాత వాళ్ళు ఏమంటారంటే, యెహోవా దేవుని వల్లనే కదా మనం ఇదంతా చేసేది, కాదు నాశనం మీపై రానయ్యనని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. 5వది నిరీక్షణ గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. యేసుక్రీస్తు రాకడ గురించి మీకా ఎప్పుడో ప్రవచనిస్తాడు. ఓ బెత్లెహేమా ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలోని నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఎవరి గురించి మాట్లాడుతుంది వాక్యం 5:2? యేసుక్రీస్తు ప్రభు గురించి. ఆయన వచ్చి తన రాజ్యాన్ని ఏలటం అనేది మనం చూస్తాం. ఈ యూదా వారికి ఎంత శ్రమ వచ్చినో నిరీక్షణ కూడా వారికి వస్తుంది. అది దేవుని యొక్క ప్రేమ అనేది మనం దాంట్లో చూస్తాం. సో సంఘముగా మనం ఏం నేర్చుకోగలం? యేసుక్రీస్తు ప్రభు గురించి నేర్చుకోవచ్చు. ఆయన గురించి ఇచ్చినటువంటి ప్రవచనము నెరవేర్చబడిందని మనం నేర్చుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటం జరిగింది. అనేకుల పాపం కొరకు ఆయన మరణించడం జరిగింది. పాప విమోచన ఆయన కలిగజేయడం కూడా జరిగింది. ఇఫ్ యు బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు యందు విశ్వసిస్తే నీకు కూడా పాప విమోచన కలుగును. పాప క్షమాపణ అనేది ఇంకెక్కడా జరగదు. మన క్రియల్లో, మనం చేసే కార్యాలను బట్టి, మనం చేసే మంచి కార్యాలను బట్టి పరలోకానికి మనం చేరం. యేసుక్రీస్తు యందు విశ్వసిస్తే మాత్రమే, ఆ విశ్వాసం ద్వారా మాత్రమే పరలోకంలో మనకు స్థానం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువులోనే అసలైన నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తు ప్రభువులోనే నిత్య జీవం ఉంది. మరి ఎవరిలో కూడా లేదది. సో ఇఫ్ యూ వాంట్ ఇటర్నల్ లైఫ్, యూ బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మీకా గ్రంథం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? మనపై మనం ఆధారపడకుండా దేవుని యందు మనం ఆధారపడాలి. యూదులు తమ శక్తిపై ఆధారపడ్డారు, తమ సామర్థ్యాలపై ఆధారపడ్డారు, కానీ యెహోవా దేవునిపై వారు ఆధారపడలేదు. ఆబ్వియస్లీ శ్రమను పొందారు. మనం ఏం చేయాలి? దేవునిపై ఆధారపడాలి. భేదవారిని మనం కష్టపెట్టకూడదు. ఆపదలో ఉన్నవారిని మనం ఆదుకోవాలి. సహాయపడేటువంటి స్తోమత మనకుంటే మనం ఇతరులకు సహాయపడాలి. మీకాలో ప్రాముఖ్యమైనటువంటి వచనం ఏంటి? 6:8, మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడినది. న్యాయముగా నడుచుకొనుచు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదియే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అంతకంటే దేవుడు మనల్ని ఏం అడగట్లేదు. బిలీవ్ ఇన్ ద లార్డ్, ఒబే ద లార్డ్, లివ్ ఫర్ ద లార్డ్. God bless you.
Thank you for watching Bible Prabhudalu. We are so glad to be a part of this ministry, and it's all because of the grace of our Lord that we are able to continue this ministry. You would find today's episode available on our Bible Prabhudalu YouTube channel, so please subscribe to it, share it with all your family and friends, and be a blessing to this ministry. And if you have any prayer requests, you can call us on the number below. Our prayer team will be more than happy to pray for you. And if you have any other questions or concerns, you can always write to us at contact@bibleprabhudalu.org. See you again at the same time on the same channel next week. Till then, keep praying for Bible Prabhudalu. Thank you. God bless you.